మర్చిపోయినటువంటి భారతీయ సంస్కృతి యొక్క జీవిత విధానాన్ని మళ్లీ నిద్ర లేపటంలో మనం ప్రయత్నాలు చేస్తున్నాం. మనం ఈ ప్రయత్నాలలో మనం పెళ్లిళ్ళు అవి చేసుకుంటున్నప్పుడు గోత్రాలు చూసి గోత్రాలలో ఋషులు కలిస్తే చెయ్యం మనం. ఎందుకు చేయమో తెలియదు మనకి. ఇంచేత ఋషుల యొక్క సంతానమైనటువంటి మనము మన వర్ణాన్ని చూసుకుంటున్నాం. అన్నదమ్ములు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయం కనుక, ఒకే ఋషి పుట్టినటువంటి బిడ్డలు పెళ్లి చేసుకోకూడదు కనుక చేయం అది. కానీ మర్చిపోయాం అది. ఇది మర్చిపోతూ ఉంటే 1942 సంవత్సరంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు చాలా తీవ్రమైనటువంటి డిస్కషన్స్ చేసుకున్నారు. ఇవంతా నిజంగా జరిగినటువంటి సంఘటనలు. మీరు అదృష్టవంతులై ఈ కార్యక్రమాలలో మీరు తీవ్రంగా పాల్పంచగలిగితే మొదటి బ్యాచ్ వాళ్లగా మీరు వాళ్ళని చూడగలుగుతారు. అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. మొదటి ఉన్న వాళ్ళకి ఎప్పుడూ చాలా సులభంగా కాంటాక్ట్ ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సెక్రటరీతోనూ లింక్ ఉంటుంది, ప్రిన్సిపాల్తోనూ లింక్ ఉంటుంది, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తోనూ లింక్ ఉంటుంది, వాళ్ళు సజెషన్స్ ఇవ్వవచ్చు. ఎంఎస్సీలాగే ఈ పాట యొక్క ఉంటరార్థం అదే అన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి నారదుడిని రిక్వెస్ట్ చేశారు. నారదుడికి సంగీతం అంటే చాలా ఇష్టం కదా. అంతే ఇందులో ఉన్నటువంటి 95% ట్యూన్స్ నారదుడు కుదిర్చినవే. అది చాలా మందికి తెలియదు, అది చెప్పబడలేదు. చాలా అంచతే ఆ ట్యూన్స్ కి ఆ విశేషమైన ఆకర్షణ. ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి అసలు ఏది నచ్చదు అనుకోండి. అంచతే ఆ ట్యూన్స్ మన భాగవతం చదవటానికి ముందు తర్వాత విందాము. నారదుడు చెప్తున్నటువంటిదే కనుక ఆ లీన అవటానికి మీరు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్లే సెకండ్ వరల్డ్ వార్ ఆగింది అని అరవిందో చెప్తాడు. ఇదంతా 41లో కదా చేసింది. అంచతే చాలా చాలా రహస్యాలు ఉన్నాయి. కానీ అవంతా ఎప్పుడు అంటే మీరు లోతుగా ఇవి ఆచరిస్తూ ఉంటే. ఏంటి ఆచరించాలి అంటే ముందు మీలో ఉన్నటువంటి దుంధకారిని మహాకలుణ్ణి దూరంగా పెట్టాలి. మీలో ఉన్నటువంటి గోకర్ణుణ్ణి ముందుకు రానివ్వాలి. అంటే ఏది మంచిదో మనకి తెలుసు, కానీ ఆచరించం మనం. పాపం దుర్యోధనుడు ఏడుస్తాడు వ్యాసుడి దగ్గర చివరి క్షణంలో. మహాభారత యుద్ధం రేపు పొద్దున్న మొదలెట్టబోతున్నప్పుడు వ్యాసుడు వస్తాడు ఆపటానికి. తెలుసా మీకు ఈ కథ చాలా మందికి? కృష్ణుడే కాదు, లాస్ట్ ప్రయత్నం వ్యాసుడు చేస్తాడు. అప్పుడు లాస్ట్ ఒకటే అంటాడు వాడు, జానామి ధర్మం నచమే నివృత్తి. ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు, కానీ నేను ఆచరించలేను. మన పరిస్థితి అది కాదా? తెలియదా మనకి ఏం చేయాలో, ఎలా జీవించాలో? కానీ ఆ మానసిక శక్తి తెచ్చుకోవటానికి ఇది వింటే చాలా ఉపయోగపడుతుంది. వారం రోజుల పాటు భాగవతాన్ని వింటే ఆ మానసిక శక్తి వస్తుంది. ఎందుకంటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి. అధర్మం అంటే ఏంటో నాకు తెలుసని చెప్తో నచమే నివృత్తి. ఇరుక్కుపోయాం అందులోంచి బయటపడలేం. ఆ బయటపడలేము అన్నది మనకి తెలుసు, అందరికీ తెలుసు. అందరూ వేదాంతాలు చెప్పేవాళ్లే, కానీ ఆ వేదాంతం ఆచరణలోకి రాదు మనకి. ఆచరణలోకి రావటానికి కావలసినటువంటి మానసిక శక్తి ముందు ఇది ఇస్తుంది. వింటే చాలు, ఆ మానసిక శక్తి వస్తుంది. ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, మనకి ఈ కథలో వస్తుంది. నిన్న ఎంతవరకు చదువుకుందాం అర్థమైంది కదా. కియత్కాలేన తౌజాతో తరుణో తనయావిభవ గోకర్ణ పండితో జ్ఞాని దుంధకారి మహాకల. వయసు పెరిగింది ఇద్దరు పిల్లలకి. గోకర్ణుడు మహాపండితుడుగా మారాడు, దుంధకారి మహాకల నాయకుడుగా మారాడు, విలన్ గా మారాడు. స్నాన శౌచ క్రియాహీనో కండిషన్స్. ఆధ్యాత్మిక జగత్తులో ఎవరిని విలన్ అంటామో చెప్తున్నాడు ఇక్కడ. స్నాన శౌచ క్రియాహీనో, టైంకి స్నానము శౌచక్రియలు జరుపుకునే వాళ్ళందరూ కూడా కలులే. అంచేత ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫలానా టైంకి వీడు స్నానం చేస్తాడు, ఇంతకాలం స్నానం చేస్తాడు అనేటటువంటిది చాలా ఖచ్చితంగా ఏర్పరచుకోగలిగేవాళ్ళు. మాకు కుదరదు అంటానికి ఏం వీల్లేదు. మీకు ఎప్పుడు కుదరకపోతే, రాత్రి 10 గంటలు కుదురుతుంది కదా, అదే టైం పెట్టుకోండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు టైం ప్రకారం స్నానం చేయటము, టైం ప్రకారము శౌచ నివృత్తి. టైం ప్రకారం జరగాలి, ఫిక్స్డ్ టైం ప్రకారం. స్నాన శౌచ క్రియాహీనో దుర్భక్షి క్రోధ వర్ధిత. దుర్భక్షి తినకూడనివి తింటాం. మూడు ముఖ్యమైనటువంటివి ఈనాడు ఆయుర్వేదం బాగా తెలిసినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ మూడు మనం తింటున్నాం లేదో మీరే చూసుకోండి. ఒకటి నూనె, నెయ్యి కుదరదు, చింతపండు కుదరదు, ఎండు మిరపకాయలు కారం కాదు. పచ్చిమిరపకాయలు మీరు కిలోలు కిలోలు తినొచ్చు. పచ్చిమిరపకాయలు డయాబెటీస్ కి చాలా మంచి మందు. విటమిన్ ఏ అందులో ఉందంత ఎందులోనూ లేదు. కంటి జబ్బు ఉన్నటువంటి పిల్లలకి మీరు ఈ పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇలాంటివి రెగ్యులర్ గా ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇంచేత కారం వద్దనులే, ఎండు మిరపకాయ వద్దన్నాడు. పచ్చగా ఉండమంటున్నాడు కానీ ఎండిపోవద్దంటున్నాడు అనమాట. అది అంతరార్థం. అది అంచేత ఈ మూడు కూడా మొదటి స్టేజ్ దుర్భక్ష్యాలు, అంటే తినకూడనటువంటివి. అంచేత నూనె తినేవాడైనా, ఇంక్లూడింగ్ నెయ్యి, అది గుర్తుంచుకోండి, నెయ్యి తినేవాడైనా, దాని తర్వాత ఎండుమిరపకాయలు తినేవాడైనా, చింతపండు తినేవాళ్ళైనా దుందగారి అయిపోతారు మీరు. క్రోధ వర్ధిత, కోపం పెరగడం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోపం రాకూడదు. కోపం ఎందుకు వస్తుందో తెలుసా? నా మాట ఎదుటివాడు వినలేదని. లేకపోతే కోపం రాదుగా. దానికి జవాబుగా నేను చేసుకునేది అయితే ఎంఎస్సీ నుంచి నేను నేర్చుకున్నాను ఇది. అసలు నా మాట వాడు ఎందుకు వినాలి అని ప్రశ్నించుకుంటాను. నేను ఎందుకు వినాలి నా మాట, నేను అవ్వండి అనుకుంటే మనకు కోపం రాదు, అంతే కదా. ఇంచేత కోపం వచ్చింది అంటే మీరు దుందగారి ఫ్రెండ్లు అయిపోయారు, మహాకలులు అయిపోయారు అనమాట. కోపం పైకి చెప్పకపోయినా లోపలొచ్చినా తప్పే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కానీ ఇవంతా ఒక రోజులో మారవు, నెలలు తడబడి పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. కానీ ఇంజనీర్ అవ్వాలంటే మనం ఒకటో క్లాసులో చేర్చాక 25 ఏళ్లకు ఇంజనీర్ అవుతాడు వీడు. ఓపిక్గా మరి అంతా చేస్తున్నాం కదా. మరి భాగవతం అదే, మీరు ఋషులైపోవాలి, మహాత్ములైపోవాలి అని ఏమీ చేయకుండా ఎలా అవుతారు? టైము పడుతుంది, అది పడుతుంది. కానీ ఈ కథలు వింటూ ఉంటే ఏం చెయ్యాలో తెలుస్తుంది మీకు. దాని తర్వాత మానసిక శక్తి వస్తుంది. సాధారణంగా ఏమవుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పక్క వాళ్ళు మంది చేయనివారు. మహం బాగా మనం పట్టుదల పెట్టేశామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే రేపు అంటారు, రేపటి నుంచి చేసుకోవాలి, ఈ ఒక్కరోజుకి వదిలేయని. ఏ రోజుకి ఆ రోజు మీరు చాలా తీవ్రంగా ఈ మూడు వదలటానికి ట్రై చేయండి. ఎలా వదలాలి, ఏ విధమైనటువంటి ఆహారాలు అవి తీసుకోవాలన్నది మన వాళ్ళు నవరణ అడిగినా చెప్తారు మీరు. కానీ ఈ మూడు మాత్రం మీరు ఖచ్చితంగా వదిలేయాలి. ఇంకో 3 లీటర్లు మీరు రోజు తాగటం నేర్చుకోవాలి. ఏంటని? నీరు. ఇందుకు 3 లీటర్ల నీళ్లు తాగాలి అనేటటువంటి దాన్ని కనుక మీరు ఆలోచిస్తే, ఈ భాగవత పారాయణకి ఆధారభూతమైనటువంటి శ్లోకాలు చెప్తాయి మనకి. కృష్ణం నారాయణం వందే. నారాయణం అంటే అర్థం ఏంటి? నీరే ఇల్లుగా గడవాడు. నారదుడు అంటే నీరునే ఇచ్చేవాడు. ఇంకట నీరు చాలా చాలా రకాలుగా, అంటే మీకు ఇప్పుడు ఒక అనుమానం వచ్చి ఉంటుంది, మాస్టర్ ఈ శ్లోకాలు చదవలేదు, మధ్యలో ఎందుకు చదవలేదు అంటే, చాప్టర్ మధ్య నుంచి చెప్తున్నాను కనుక ఆ శ్లోకాలు చదవలేదు. చాప్టర్ పూర్తయ్యాక ఆ శ్లోకాలు చదువుతాను నేను. కానీ ఇప్పుడు రిఫరెన్స్ వచ్చింది కనుక చెప్తున్నాను. అంటే 3 లీటర్ల నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి. ఒక్కొక్క లీటర్కి ఒక్కొక్కటి వదిలేయండి. మొదటి లీటర్ నీళ్లకి చింతపండు వదిలేయండి, 2వ లీటర్ నీళ్లకి ఎండుకారం వదిలేయండి, 3వ దానికి నీళ్లు వదిలేయండి. అందుచేత 3 స్వీకరిస్తాం మనం, 3 వదులుతాం. దుర్భిక్ష, క్రోధవర్ధిత, దుష్పరిగ్రహకర్త. దుష్పరిగ్రహకర్త అంటే ఏంటంటే, ఏది అవసరం లేదో దానిని మీరు స్వీకరిస్తే అది తప్పు. ఎవరింటిలో వెళ్తాం, టీ తాగకుండా పంపించారు వాళ్ళు, మీకు టీ తాగాల్సిన అవసరం లేదు అప్పుడు. దుష్పరిగ్రహమే. పెట్రోల్ ఉంది కారులో, పెట్రోల్ మాత్రమే వేస్తాం. పెట్రోల్ కారుకి డీజిల్ పొయ్యం, డీజిల్ కారుకి పెట్రోల్ పొయ్యం. చాలా బాగుంటుందండి పెట్రోల్ అని పొయ్యం కదా. అలాగే ఈ శరీరానికి దానికి అవసరమైనప్పుడే మీరు ఆహారం ఇవ్వండి తప్ప, అవసరం లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ఇవ్వకండి. ఈ రూల్స్ గుర్తుంచుకుంటే సహజంగా మీ శరీరము ఆరోగ్యవంతంగా మారిపోతుంది. ఆకలి లేనప్పుడు ఎవరింటికి వెళ్లాం కనుక వాళ్ళు పెట్టారు కనుక తినొద్దు, వాళ్ళు తినమన్నారు కనుక తిన్నాం మాస్టారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, మీరు స్పష్టంగా చెప్పండి. ఎవరో వచ్చాడు ఒకడు, మా కర్మ వాడి క్లాస్కి వెళ్ళాం, వెళ్లకుండా ఉంటే మాకు ఇవి తెలిసేది కాదు, 2వ కర్మ ఏంటి అలా ఆచరిద్దామని నిర్ణయించుకుందాం మేము, వీలవుతే మీరు ఆచరించుకోండి కానీ మీరు తాగితే తాగండి కానీ మాకు ఇవ్వవద్దు, 3 సార్లు కంటే ఎక్కువ సార్లు సాలిడ్ ఫుడ్ నోట్లోకి వెళ్లకూడదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మార్నింగ్ టిఫిన్ లాగా, మధ్యాహ్నం లంచ్ లాగా, రాత్రి ఫుడ్ లాగా. ఇంకా మధ్యాహ్నం ఏమి మీ పిల్లలకి పెట్టవద్దు, వాళ్ళ ఆరోగ్యానికి ఏమి బెంగ ఉండదు. మీరు ఇలా పెట్టారంటే వాళ్ళు అసలు ఎప్పుడు పెడతారా అని ఆరుస్తూ కూర్చుంటారు, మీరు వాళ్ళ వెంట పడక్కర్లే. అంచేత ఈ మార్పులు, ఇది దేని గురించి చెప్పాను నేను, దుష్పరిగ్రహకర్త చ శవహస్తేన భోజనం. శవహస్తంతో కూడా వాడు భోజనం చేసేవాడు. శవం అంటే ఏమిటి? శవం అంటే జీవం లేనటువంటి శరీరం, అంతే కదా. మనకి మన ఆత్మ గురించి తెలియదు, మన పరమాత్మ గురించి తెలియదు, ఏమీ తెలియదు. కనుక టెక్నికల్ గా సస్టైనింగ్ అవుతున్నాం అంటే ఏంటి, న్యూట్రల్ గేర్ లో ఉంది బండి. న్యూట్రల్ లో పెడితే గీయమని మీరు యాక్సిలరేటర్ నొక్కుతూ ఉండండి, కదలదు. చప్పుడు మాత్రం చాలా బాగా అవుతుంది. యజ్ఞాలు చేసేస్తున్నాం, దానాలు చేసేస్తున్నాం, సాధనలు చేసేస్తున్నాం, చప్పుళ్ళు చుట్టుపక్కలంతటికీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ బండి ఎందులో ఉంది, అక్కడే ఉంది. దీనికి మా గురువు గారు ఒక చెప్పేవారు, రెండు ద్వీపాలు ఉండేవట దగ్గరలో, ఒక అరగంట రోయింగ్ డిస్టెన్స్. రోయింగ్ అంటే తెలుసు కదా, పడవ నడపటం. అంటే ఓ అరగంట పడవ నడిపితే ఆ ద్వీపానికి వెళ్ళిపోవచ్చు, అరగంట పడవ నడిపితే ఈ ద్వీపానికి వచ్చవచ్చు. ఇలాగే కార్తీక పౌర్ణమి నాడు ఒకసారి ఏమో, ఒక సంవత్సరం ఏమో ఆ ఊళ్ళో సంతర్పణలు, ఆటలు, పాటలు, గానా భజానాలు అన్ని జరిగేవి. రెండో సంవత్సరం ఈ ఊళ్ళో జరిగేవి. సరే, మార్కులు ఫస్ట్ ఎవరు వచ్చారు, గోల్డ్ మెడల్ ఎవరు ఇచ్చారు, స్టీరాయిడ్స్ ఎవరు తీసుకున్నారు, ఎవరు మోసం చేశారు, ఇంకా గందరగోళాలు అంతా ఉంటాయి కదా. సరే, రెడీ అయ్యారు ఒక ఊళ్ళో వారు నెక్స్ట్ ఊరికి వెళ్ళటానికి. దేనికి వెళ్ళటానికి? కాంపిటీషన్కి, ఆటలు పాటలు పోటీకి. బలం తెచ్చుకోవడానికి ఏం చేశారు అంటే, తాగకూడనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి కదా, హుషారు తెచ్చుకోవటానికి తాగేశారు. తాగేదేదో బాగానే తాగేశారు వాళ్ళు, బాగా తాగేసి పడవెక్కారు. తాగున్నారు, బాగా ఊపులో ఉన్నారు, గబగబగబ వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళని చితక్కొట్టేసి, ఈసారి మెడల్స్ అంతా కూడా మనమే అనుకుని వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు చాలా స్పీడ్గా మత్తులో ఉన్నారు, నడిపిస్తున్నారు బాగా స్పీడ్గా. సూర్యోదయం అయిపోయింది, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు గెలవటం అది ఏం లేదు, వాకోవర్. వాకోవర్ అంటే తెలుసు కదా, పోటీల్లో వాటిలో ఎదుటి వాడు రాకపోతే ఆటోమేటిక్ గా వాడు గెలిచిపోయినట్టు అని చెప్తే రెండో పార్టీ వాళ్ళు వాకోవర్ గెలిచిపోయారు. వీళ్ళు ఇంత ప్రయత్నించి ఈ మత్తులో ఏం చేయలేదు అంటే, పడవ ఉంటుంది కదా దానికి వదలలే, మీరు ఏం వదలటం లే ప్రయత్నించేసి. ఏదన్నా మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోవాలి మాస్టారు, మళ్ళా ఏమవుతుంది మాస్టారు, మీరు పడవ వదలాలి కదా. ఆ పడవ వదలనటువంటి వాళ్ళందరూ కూడా శవహస్తాలే, మనకి నచ్చినా నచ్చకపోయినా. మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకేతంటే మన శవంతో సమానమే. తండ్రి హరిజయరుమానుడు తండ్రి తండ్రి అని మొత్తుకుంటాడు. ఆ మాట మనం చెప్తున్నామా ఎవరికైనా? కొంప దాల్చి ఎవడైనా చిన్న కుర్రాడు ఇక్కడికి వచ్చి వింటూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత టెన్షన్ ఉంటారో. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు, ఏమవుతాడో ఏవో, చదువు ఏమైపోతుందో, పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకోడు. నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు, మాస్టర్ మా అమ్మాయికి పెళ్లి చేసేయండి, మా అబ్బాయికి పెళ్లి చేసేయండి అని. నాకు ఏ అభ్యంతరం నుంచి అంటే, వాళ్ళు అలాంటి వాళ్లే కనుక. ఇంచేత వివేకానంద వాడిని పెళ్లి చేసుకోమన్నా వాడు చేసుకోడు. ఇంచేత ఆ గందరగోళం ఏం లేదు. కాశీలో నేను స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. చాలా మంది వచ్చేవారు, 10,000 మంది స్టూడెంట్స్. అక్కడ 10,000 మంది స్టూడెంట్స్ అంటే సహజంగా మరి ఇష్టాయిష్టాలు వస్తూ ఉంటాయి కదా. లవ్ గ్రూప్ మ్యారేజెస్, వాళ్ళు వచ్చి అడిగేవారు, మాస్టర్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనేవారు. చేసుకోవద్దు అనేవాడిని, నువ్వు ప్రేమించక ముందు ఆలోచించాలి అదంతా, అంతే కదా. పిచ్చివేషాలు ఎన్ని వేస్తాం, శవహస్తం అంటే ఏంటో చెప్తున్నాను నేను. ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకుని తీరుతాం, మీరు మాకు సహాయం చేస్తారా చేయండి, లేకపోతే మేం చేసుకునేది చేసుకునేది, వద్దన్నా వినరు వాళ్ళు. అర్థమైందా? మీరు భగవంతుడి మీద ప్రేమ ఇతరులు వద్దన్నా చేయగలుగుతున్నారా, లేకపోతే ఎవడైనా వద్దంటే మానేయటానికి రెడీగా ఉన్నారో ఆలోచించుకోండి. మీ మన పరిస్థితి, వాళ్ళు వద్దన్నారు వీళ్ళు వద్దన్నారు, దాని గురించి చెప్తున్నాను తప్ప నేను ప్రేమ పెళ్లిళ్ళ గురించి చెప్పటంలే. మీకు భగవంతుడి మీద ఆర్తి ఉంటే వాడోడో వద్దన్నాడు, వీడోడో వద్దన్నాడు, వాడు చేయకూడదన్నాడు. రూల్స్ ఎన్ని మాట్లాడతాం మనం, నివేదన చేయటానికి ముందు ఎంత మడిగా ఉండాలి అని శబరి కథ చదువుతూ ఉంటాం. శబరి ఏం చేసింది, రూల్స్ చాలా మాట్లాడుతూ ఉంటాం. కన్నప్ప కదా, భక్త కన్నప్ప ఎలా శివుడు పూజ చేశాడు తెలుసు కదా, నోట్లో నీళ్లు తెచ్చేవాడు, తను 100 మాంసం తెచ్చేవాడు. వాడు కనిపించాడు పొద్దున్నే వచ్చి, ఎవడో వెధవవీడు పాడు చేస్తున్నాడు శివాలయానంతా చెప్పి తిట్టుకుంటున్నటువంటి పూజారికి కనిపించలేదు. మరి ఇవంతా చదువుకోవటం ఎందుకు మీరు ఆచరించకపోతే అని చేత, నియమాల యొక్క బంధాల్లో మీరు మాత్రం ఇరుక్కోకండి, భగవంతుడి యొక్క ప్రేమలో మాత్రం ఇరుక్కోండి మీరు. ఆ భగవంతుడి యొక్క ప్రేమ రాహిత్యాన్ని ఆధ్యాత్మిక జగత్తులో శవము అంటాం. ఎవరిలో అయితే భగవంతుడి మీద ప్రేమ లేదో వాడు ఖచ్చితంగా శవమే, వాళ్ల చేతులతో తిన్నది శవహస్తేన భోజనం. అంచేత దుందుగారికి స్నాన శౌచ క్రియాహీను దుర్భుక్షో క్రోధవర్ధిత దుష్పరిగ్రహకర్త శవహస్తేన భోజనం. దీని తర్వాత ఇంకా ఆ మహాకలుడు లక్షణాలు చెప్తున్నాడు. చౌర సర్వ జనద్వేషీ పరవేష్మ ప్రదీపక లాల నాయార్భకాన్ ధృత్వా సజ్జక్యూపే న్యపాతయత్. చౌరః దొంగతనం చేసేవాడు. భగవద్గీతలో శ్లోకం చెప్తాడు కర్మయోగంలో 3వ అధ్యాయంలో, ఎవడైతే తన కోసం తనకు వండుకుంటాడో స్థేన ఏవ సహ. మనం ఎవరి కోసం వండుకుంటున్నాం? బయట వాళ్ళ కోసం ఎవరికోసం వండుతున్నాం? అంత్యత్య పూర్వకాలంలో వంట చేసిన తర్వాత వెయిట్ చేసేవాడు అతిథి ఎవడైనా వస్తాడా అని. అతిథి అంటే ఏంటి? చెప్పకుండా వచ్చేవాడు. మరి ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళని తెలిసారనుకోండి, మీ ఇంటి ముందు క్యూ ఉంటుంది, మీరు వాళ్ళని తిండి పెట్టలేరు, అసంభవం అది. ఇంకదా దేశకాల పరిస్థితులు బట్టి ఒక చిన్న మార్పు చేశారు గురువులు. ఏం చేశారు? మీరు భోజనాన్ని కూర్చోండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా తక్కువ మంది ఆచరిస్తున్నారు, కానీ పాఠం చెప్పటం అలవాటు అయిపోయింది, లెక్చరర్ 22 ఏళ్ల బట్టి చెప్పటం ఎలా అలవాటు, అలాగే ఇది అలవాటు అయిపోయింది నాకు, కానీ ఇది మీరు ఆచరిస్తే చౌరహ అనేటటువంటి మాట మీకు వర్తించదు. ఏంటది? మొదటి ముద్ద మీరు లేచి వెళ్లి బయట పెట్టి రండి. కూర్చున్నాక చుట్టుపక్కల 10 మంది ఉన్నారు, ఎలా వెళ్తామండి పెళ్లి భోజనానికి వెళ్ళి? అక్కడ మీరు చేస్తే మీరు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు, కనీసం విన్న వాళ్లలో ఒకడైనా చేస్తాడు. అక్కడ మీరు సిగ్గుపడి రోజు ఇంట్లో చాలా రహస్యంగా చేస్తామండి మీకు తెలియదు. రహస్యం ఏముంది? సిగరెట్ తాగేవాడు ఎవడైనా రహస్యంగా తాగుతున్నాడా? తాగుడు తాగేవాడు ఎవడైనా రహస్యంగా తాగుతున్నాడా? మరి పూజలు చేసేవాడు ఎందుకు సిగ్గుపడతారు మీరు నియమ ప్రకారం చేయటానికి? అంచేత ఆ ఒక్క ముద్ద బయట పెట్టి రండి. మీరు ఖచ్చితంగా మీకు మీ కుటుంబాలలో ఆహారలేమి ఉండదు. చాలా విచిత్రమైనటువంటి ఉదాహరణ నేను చూశాను. నేను మొన్న షిరిడీ వెళ్తున్నప్పుడు ఇలాంటి అలవాటు ఉన్నతను ఒకడు ఉన్నాడు నాతో పాటే, అంటే నాతో పాటు రాలేదు కానీ నన్ను షిరిడీలో కలిశాడు. కలిశాక నేనేమో అతను ఒక చోట ఉండమన్నా, నేను మర్చిపోయా అతను ఉండమన్న సంగతి మర్చిపోయాను. పొద్దున్న 9 గంటలకు ఎప్పుడో ఉండమన్నాను నేను, నేను వెళ్ళలే అక్కడికి. ఇక్కడున్న వాళ్ళు చాలా మంది గమనించి ఉండరు ఆ సంఘటన. సాయంత్రం మళ్ళా 5:30-6 గంటలకి మామూలు పారాయణ టైంకి సాయంత్రం వచ్చాను నేను. అతను ఆ చెట్టు కిందే ఉన్నాడు. అతను అడిగాను తర్వాత, బాబు మరి ఏమైనా తిన్నావా నువ్వు అని. అదేంటి, మీరు భోజనం పంపించారు కదా అన్నాడు. నేను పంపించటం నా గొప్పతనం కాదు, అక్కడున్న క్షేత్ర మహిమ గురించి చెప్తున్నాను నేను. నువ్వు ఎప్పుడైతే ప్రతిరోజు ఒక ముద్ద అన్నం బయట పెడుతూ ఉంటావో, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకు తిండికి లేమి ఉండదు. అంచేత మీ పిల్లలకి ఇది నేర్పండి. ఇది నేర్పితే చిన్న అలవాటు, ఏంటి ఏముంది కష్టం ఇందులో? కానీ ఎంత కష్టపడిపోతామో, ఎందుకంటే దుందుగారి వస్తాడు, గోకర్ణుడు ఉండడు అక్కడ, వాడు అడ్డు తగులుతాడు. మరి వాడిని అడ్డు తగలనివ్వకూడదు. మీరు ఎక్కడైనా కూడా గురువులు కానీ వాళ్ళు కానీ మంచి మార్గాన్ని చెప్పగలరు, కానీ ఆచరణ మాత్రం మీకు. అర్జునుడికే ఏమన్నాడు యథేచ్ఛసి తదాగురు, భగవద్గీత 18వ అధ్యాయం చెప్పిన తర్వాత ఏం చేయమంటావో నన్ను అడక్కు, నువ్వు ఆచరించు. అప్పుడు మనము అర్జునుడు లాగా నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత గతోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఇంకా నాకు అనుమానాలన్నీ పోయాయి, ఇది కరెక్ట్ అయినటువంటి మార్గమే. అన్ని చిన్న చిన్న టెక్నిక్స్. ఇందులో మీరు జపం చేయమని ఎక్కడంటున్నాడు, ధ్యానం చేయమని ఎక్కడంటున్నాడు, నువ్వు తిండి తినొద్దని కూడా అనలేదుగా, నువ్వు ఏమి తింటున్నావో ఒక ముద్ద బయట పెట్టు. అది అలవాటు చేయించండి, చూడండి ఏమవుతుందో. అదే ఎన్ని ఉదాహరణలు నేను కావాలంటే మీకు లక్షలాది ఉదాహరణలు ఇవ్వగలను, కానీ ఈ కాలంలో జరిగింది. కానీ మీకు ఉదాహరణలు ఎందుకు? మీకు నమ్మకం లేదా ఈ మాటల మీద? మరి నమ్మకం ఉంటే ఆచరించండి. ఆచరించలేదంటే అర్థం ఏంటి? నమ్మకం లేదని. అంచేత చౌరహ సర్వజనద్వేషీ సర్వజనద్వేషీ. మనం అందరము కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి, ఎవరి మీద మనకి మంచి ఒపీనియన్ ఉండదు. ఆఖరికి భగవంతుడి మీద కూడా, భగవంతుడి మీద కూడా మనకి మంచి ఒపీనియన్ ఉండదు. ఏందో అంటారు కానీ మనం పిలిస్తే రాడు, పక్కవాడు పిలిస్తే వస్తాడు. సరే మనం బంధువుల మీద వాళ్ల మీద ఏదో ఒక లోపమే మనం ఎన్నుకుంటాం, కానీ ఎప్పుడు కూడా వాళ్లలో ఉన్నటువంటి మంచిని మనం గమనించము. పరవేష్మ ప్రదీపక, ఇంకొక అడుగు ముందుకెళ్లాడు, ఎదుటి వాళ్ళ ఇల్లు మంటించేయటం, మండించటం. మన మాటలు చాలా సార్లు పక్కవాళ్ళ ఇళ్లలో మంటలు మండిస్తున్నాయో లేదో చూసుకోండి. వాడి గురించో వీళ్ల గురించో ఏదో చెప్తూ ఉంటాం మనం, మంచి అనుకుని చెప్తాం. అక్కడ కూడా పాపం మీకు ప్లస్ మార్కే వేస్తాను నేను, మంచి అనుకుని చేస్తారు. కానీ మీరు చేసిన మంచి మాట ఏం చేస్తుంది? మంట మండిస్తుంది. పరవేష్మ ప్రదీపక లాలనాయార్ధకాన్ ధృత్వా, వాళ్ళ ఇళ్లలో పక్కన ఉన్నటువంటి పిల్లవాళ్లను తీసుకుని ఎత్తుకుని ఏం చేస్తావట? కూపే న్యపాతయ, బావిలో పడేస్తాడు దుందుకారి. బావిలో పడేయటం అంటే ఏమిటి? వాడు ఏదో చదువుకుంటూ ఉంటాడు, వాళ్ళ నాన్న ఏదో చెప్పుంటాడు, నువ్వు వెళ్ళి ఆ కోర్సు ఎందుకు రా బాబు, నువ్వు ఈ కోర్సు చదివంటావు. ఖచ్చితంగా నువ్వు ఆ పిల్లవాడి మనసు తగలెట్టేవు. మనకు తెలియదు చాలా సార్లు మీరేమంటారంటే మనిషిని తీసుకెళ్లి బావిలో పడేస్తేనే పడేయటం అని. బావిలో ఏం పడక్కలే, వాడు బతకనివ్వకుండా చేస్తే పెద్ద బావేది. అంచేత ఈ దుందుకారి యొక్క లక్షణాలన్నీ కూడా ఈ కాలంలో మనందరిలోనూ ఉన్నాయి. అది జాగ్రత్తగా చూసుకుంటూ హింసక శస్త్రధారీ చ దీనాంధాన్ ప్రపీడక చండాలాభిరతో నిత్యం పాశహస్తస్య సంగత, కుక్కలతోనూ ఇతరులు వాళ్ళ పనులు చేయనివ్వకుండా ఉండటంలోనూ అడ్డుకుంటూ ఉండటంలోనూ ఉత్తినే చూచిపోదామని వచ్చామంటారు మనుషులు. వాడికి పిల్లవాడికి పరీక్షలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళకి ఏదో పని ఉంటుంది, వీడు వచ్చాను కనుక ఏం చేయాలి? వీడితో మాట్లాడాలి. పని లేకుండా ఎవరింటికి వెళ్ళకండి, పని అయిపోగానే వచ్చేస్తూ ఉండండి. కష్టం ఇవంతా మనకు అలవాటైపోయింది. చాలాసార్లు ఏంటంటే ఎదుటివాడు పని అయిపోగానే వెళ్ళిపోతే ఏమనుకుంటాడో అని కూర్చుంటారు. మరి అలాంటివన్నీ కాస్త మనం జాగ్రత్తగా చూసుకోండి. తేన వేషకు సంగేన పిత్రం విత్తంతు నాశితం ఏకదాపి తరౌతాద్య పాత్రాన్ని స్వయం ఆపరత్. ఇంతే కాకుండా వేశ్యారథుడై, వేశ్యారథుడు అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలకి బానిసైనటువంటి వాడు. మనం ఐదింద్రియాలకి బానిసలయ్యాం, కానీ యాక్చువల్ గా మనం ఐదింద్రియాలకి బానిసలవం లేదు. ఇంచేంటే శ్రవణేంద్రియానికి మనకి బానిసత్వం లేదు పెద్దగా. ఇంకా మనకి ఉన్నటువంటి ఇంద్రియాలు స్వాదేంద్రియము జననేంద్రియము ఏంటిది ఇది ఇది కన్ను స్పర్శ శ్రవణము, ఈ మూడు పెద్దగా మనని బాధించవు, కానీ స్వాదేంద్రియము జననేంద్రియము మాత్రము ఊపి బారిస్తూ ఉంటాయి. అంచేత తేన వేశ్యాకు సంగేన పిత్రం విత్తంతు నాశితం ఏకదాపి తరౌతాద్య పాత్రాన్ని స్వయం ఆహరేత్. అంచేత ఒకసారి తండ్రి డబ్బు ఇవ్వకపోతే సావుగొట్టేవాణ్ణి, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తీసి అమ్మివేసి తన కోరికలు తీర్చుకోవటం మొదలెట్టాడు. తప్పితాకృపణ ప్రోచే ధనహీనోరు రోధ వంధ్యత్వంతు సమయచీనం కుపుత్రో దుఃఖదాయక. అప్పుడు ఆ తండ్రి ఏడుస్తూ, డబ్బంటే అతని విపరీతమైన మోహం అని చెప్పుకున్నాం కదా ఆత్మదేవుడికి, ఇంకా వాడు ఏడుస్తే ఇంతకంటే పిల్లవాడు లేకుండా ఉండటం బాగుంది నాయన అన్నాడు. అప్పుడు ఆ ఋషి చెప్తే మాత్రం ఇల్లే అంతేగా. తప్పితాకృపణ ప్రోచే ధనహీనోరు రోధ వంధ్యత్వంతు సమీచీనం కుపుత్రో దుఃఖదాయక పతిష్టామి కగచ్చామి కోమే దుఃఖం వ్యపోహేత్ ప్రాణాస్తజామి దుఃఖేన హా కష్టం మమ సంస్థితం తదానీంతు సమాగత్య గోకర్ణో జ్ఞాన సంయుత బోధయామాస జనకం వైరాగ్యం పరిదర్శయన్. ఇంకా నేను ఎక్కడ కూర్చుంటాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చేయగలుగుతాను, నేను నన్ను ఎవరు రక్షిస్తారు నా ఈ కష్టాల నుంచి? ఈ కష్టాలన్నీ ఎవరి వల్ల వచ్చాయి తండ్రికి? దుందకారి వల్ల వచ్చాయి. దుందకారి అంటే ఎవడనుకుంటున్నాను, వాడి మనస్సే కంట్రోల్ లేనటువంటి మనస్సు, మంచి చెడు తెలియనటువంటి మనస్సు, ఇంద్రియాలకి లోనైనటువంటి మనస్సు, ఇతరుల మీద మన సుఖము ఉంది అని అనుకునేటటువంటి మనస్సు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అసలు అన్నిటి కష్టాలకి మూలం ఏంటి అంటే మీ సుఖము ఎప్పుడు ఎదుటవాడి మీద ఆధారపడింది. నీ మీద నీ సుఖం ఆధారపడలేదు, ఎదుటవాడి ఇంట్లో టీవీ వచ్చి నీ ఇంట్లో టీవీ లేకపోతే నీ దుఃఖం వచ్చేసింది. వాడు బ్లాక్ అండ్ వైట్ ఉంది, నీ దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఉంది, నీకు పెద్ద ఆనందం రాదు. నీ దగ్గర కలర్ టీవీ వచ్చిందనుకో నీకు సుఖం వచ్చేస్తుంది. బైఛాన్స్ ఆ రోజే వాడు కూడా కొన్నాడు అనుకోండి, మీరు టీవీ కొన్న దుఃఖం పోయింది, సుఖం పోయింది. అర్థమవుతుంది కదా? అంచేత ఆధ్యాత్మిక జగత్తులో ఈ ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి, ఎదుట వాడి మీద ఆధారపడే సుఖము మీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఎదుట వాడి మీద ఆధారపడే అనుకుంటారు కానీ అది దుఃఖమే. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి అని దుందకారి దెబ్బకి తట్టుకోలేక గాభరా పడిపోతూ ఉంటే గోకర్ణుడు వచ్చాడు. అప్పుడు అన్ని దెబ్బలు తగిలేక మంచి మార్గం వైపు వెళ్ళాలి అనిపిస్తుంది, ఇంకా విసిగెత్తిపోయి ఏం చేయాలో తెలియనప్పుడు. కానీ ఇతరుల విసుగుతో తెలుసుకుంటే మనం తెలివైన వాళ్ళం. మనం కూడా అన్ని దెబ్బలు తిన్నాక అప్పుడు వైరాగ్యం తెచ్చుకోకుండా, అప్పుడు ఈ జ్ఞానం తెచ్చుకోకుండా, ఇప్పుడే ఇది అర్థం చేసుకుని గోకర్ణుడు వస్తే చెప్పేటట్లు అసారక్కలు సంసారో దుఃఖ రూపో విమోక విమోహక సుతం కస్య ధనం కస్య స్నేహవాంజలి తేనిశం. ఈ సంసారం అంతా కూడా క్షణభంగురము, ఎంత మీరు లాభం పొందినా ఎంత సుఖంగా ఉన్నా కొన్నాడు మాత్రమే ఉండగలరు, కానీ తర్వాత ఆ సుఖానికి నచేంద్రస్య సుఖం కించిత్ సుఖం చక్రవర్తినే సుఖమస్తి విరక్తస్య మునురేకాంత జీవిన. ఇంద్రియాలకి సుఖం లేదు, చక్రవర్తులకి సుఖం లేదు, నిజమైనటువంటి సుఖం ఎవరికి ఉందంటే మునిరేకాంత జీవిన. ముని ఏకాంత జీవన అవటానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడికైనా వెళ్లారంటే మళ్ళీ ఏకాంతం ఏం రాదు మీకు, మీలో ఏకాంతం రావాలి. మీరు అత్యుత స్థితికి వెళ్ళిపోవాలి. ఎలాంటి బాహ్య పరిస్థితులున్నా కూడా ఆ బాహ్య పరిస్థితుల వల్ల మీ సుఖము ఆధారపడకూడదు అంటాం మునిత్వం తప్ప. మీరు ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి బాధలు అక్కడుంటాయి. నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను హరిద్వార్లో. నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాక సరే మామూలుగా ఆయన లెక్చర్ ఇస్తున్నాడు ఆ పీఠాధిపతి. ఏమీ లేదు, అంతా వద్దు, అంతా ఇక్కడ ఫ్రీయేను, మీరు భోంచేసి వెళ్ళిపోవచ్చు, రాత్రి ఉండదలుచుకుంటే ఉండండి అని. అంతా ఫ్రీ అన్నాడు కదా అని నేను నాతో పాటు వచ్చినవాడు రాత్రి ఉండిపోయాం. రాత్రి 11 గంటలకు ఒకడు తలుపు కొట్టాడు. ఆయన అలాగే చెప్తూ ఉంటాడండి, అలా అంతా చెప్తూ ఉంటే దానికి కరెంటు డబ్బు ఆవిడిస్తాడు, దీని డబ్బు ఆవిడిస్తాడు అని చెప్పి మీరు ఎంతో కొంత మీకు చేతనైంది ఇవ్వండి. కానీ అంటే ఇల్లు గొడవ వదిలేసుకున్నాడు, ఏమైంది, కొత్త గొడవ తెచ్చుకున్నాడు, పెద్ద గొడవ అయింది అది. ఇంట్లో అవుతే ఒక భార్య ఇద్దరు పిల్లలు, ఆశ్రమాలు అవుతే, కానీ ఆశ్రమంలో ఉన్నటువంటి అధిపతులు మునులు ఏకాంతంలో ఉంటారు కనుక వాళ్ళకి ఇదేం వర్తించదు, అది గుర్తుంచుకోండి. మళ్ళా వాళ్ళ నెత్తి మీద పడి మీ తెలివితేటలు ప్రదర్శించకండి. ఇప్పుడే చెప్పాను కదా, మీరు మీ కుటుంబాల్లో ఉంటేనే ముని ఏకాంతంగా ఉండొచ్చు. వాళ్ళు ప్రపంచం అంతా వచ్చినా కూడా వాళ్ళ ఏకాంత స్థితికి ఏమవుతుంది, జరిగితే ఓకే, జరగకపోతే వాళ్ళ మానసిక స్థితి చూడండి, చాలా ఆనందిస్తారు. కదా గొడవ వదిలింది అంచేత జరిగితే ఓకే, జరగకపోతే ఇంకా ఆనందం అనేటటువంటి ఆ మానసిక స్థితి తప్ప. ఆశ్రమాలు ఉండొచ్చా, దేవాలయాలు ఉండొచ్చా, దాని గురించే మాట్లాడటమే. దేవాలయాల్లో ఉందా, నువ్వు ఎక్కడో ఉండొచ్చు, ఇంట్లో ఉన్నా కూడా నువ్వు చాలా శక్తి సంపాదించుకోవచ్చు. కౌశికుడి కథ మీకు తెలుసు కదా, ఒక బ్రహ్మచారి 12 ఏళ్ల పాటు తపస్సు చేస్తున్నాడు. 12 ఏళ్ల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 ఇళ్లలో భిక్ష ఎన్నుకుని వస్తూ ఉండేవాడు ఆహారం తీసుకుని. 12 ఏళ్లు అయిపోయాక ఒకసారి అతనికి రెట్ట పడింది, కాకి రెట్ట. వీడికి ఒళ్ళు మండింది, ఒళ్ళు మండి పైకి చూశాడు, భస్మం అయిపోయింది. ఇంకా ఆ రోజు లెవెల్ గా వెళ్ళాడు అడుక్కోవటానికి, మరి శక్తివంతుడయ్యాడు కదా. సరే మొదట అడుక్కునేటటువంటి ఇంటికి వెళ్ళి భిక్షాం దేహి అన్నాడు. ఉండు నాయన, నా భర్తకి భోజనం పెడుతున్నాను నేను, తెలుసా నేను ఎవరినో అన్నాడు. తెలుసులే కాకిరెట్ట, నువ్వే మాట్లాడబాక అంది ఆవిడ లోపల నుంచి. ఇప్పటికీ పాపం ఎంతైనా 12 ఏళ్లు తపస్సు చేశాడు కదా, కాస్త అహంకారం తగ్గింది. నేను 12 ఏళ్లు తపస్సు చేశాను, ఆవిడేమో ఇంట్లోనే ఉంది, ఎక్కడ ఏమీ లేదు, మరి ఆవిడికి ఎలా తెలిసిపోయింది ఇదంతా అని. ఇంకా నీకు ఈ అనుమానం తీర్చాలంటే నాకు టైం లేదు, ఇవాళ బంధువులు కూడా వచ్చే లోపల నుంచి చెప్తుంది ఆవిడ. ఈ అనుమానాలంతా నేను తీర్చలేను. ఆ పక్కనే ఎదురకుండా ఆవిడ వైశ్యుడు ఉన్నాడు, వైశ్యుడు తులాధారుడు అనేటటువంటి వైశ్యుడు ఉన్నాడు, అక్కడ వెళ్ళు అతను ఇస్తాడు అని. ఇంకా ఇతను కాస్త బాగా దెబ్బ తగిలింది కదా, నేనే సాధనంతో ఏదో చేశాను అనుకుంటే ఆవిడ వంటిట్లోంచే చెప్పేసింది ఇదంతాను. అక్కడికి వెళ్తే వాడు నాకు తీరిక లేదు ఇవాళ, నువ్వు ధర్మ వ్యాధుల దగ్గరికి అన్నాడు. నేనెవరినో తెలియదు వీడికి, తీరిక లేదంటాడు, అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా అని. అవునే కదా అమ్మ పంపించింది కదా, మాకు ఈ దివ్యజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని, నాకు తీరిక లేదు నీకు చెప్పడానికి, అటుపో అంటాడు. ధర్మవ్యాధుడు అక్కడ ఏం చేస్తున్నాడు, కాసేపు ఆగు నాయన, ఇప్పుడే నేను కొట్టు కట్టి పెట్టచ్చు. ధర్మవ్యాధి అంటే తెలుసు కదా, కుచింగ్ మాంసాము చంపి జంతువుని నేను అమ్మ నాన్నకి స్నానం చేయిస్తున్నాను, నేను స్నానం చేయించాక నేను చెప్తాను అని. సరే అవంతా చెప్పినవన్నీ మీకు అందరికీ తెలుసు కనుక నేనేం చెప్పక్కర్లే, కానీ ఆధ్యాత్మికత అనేది మీలోంచి వచ్చేటటువంటి వెలుగు తప్ప పరిస్థితుల వల్ల రాదు అని గుర్తుంచుకోండి. మీరు ఎన్ని వేషాలు వేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత లోపల నుంచి మీరు లోపల ఉన్నటువంటి ఆత్మదేవుణ్ణి, ఆ ఆత్మ జ్ఞానాన్ని బయటకి మీరు వెదజల్లగలుగుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇదంతా చదివిన తర్వాత, ఇదంతా నేర్చుకున్న తర్వాత మీ మనస్సుల్లో ఆహారంలో మాత్రం మీరు మార్పు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇంకేదంటే ఆహారంలో మార్పు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సుల్లో మార్పు రాదు. కానీ మరి వీళ్ళందరూ ఉన్నారుగా గురువులందరూ, వాళ్ళకు వచ్చింది కదా పూర్వజన్మ సుకృతం, ఆ సుకృతం మనకుంటే అసలు ఈ ప్రశ్నే రాదు. లేదు కనుక మనం కష్టపడాలి. ముంచా జ్ఞానం ప్రజారూపం మోహతో నరకే గతే నిపతిష్యతి దేహోయం సర్వం చక్వావనం వ్రజ నువ్వు ఎన్నేళ్లు బతికినా చివరికి ఎప్పుడో అప్పుడు ఈ శరీరం పడిపోవలసినదే, కానీ దీని తర్వాత ఈ శరీరం పడదు అని కూడా చెప్తాడు. అది తర్వాత తెలుసుకుంది మీకు. ఇప్పుడున్నటువంటి మన మానసిక స్థితులు, ధుంధుకారి యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి శరీరాలు ఖచ్చితంగా పడిపోవలసిందే. కానీ గోకర్ణుడి వైపు వెళ్ళిపోయాడు అనుకోండి మన మనస్సు, ఇంకా ఈ శరీరాలు నష్టపోవు, ఈ శరీరంతోనే మీరు అమరత్వం సాధించవచ్చు, అది ఇందులోనే వస్తుంది తర్వాత. ఇప్పుడు వశిష్ఠుడి గురించి, విశ్వామిత్రుడి గురించి, నారదుడి గురించి వాళ్ళు సశరీరంగా ఉన్నారు అంటే ఉంటారు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. 20 లక్షల సంవత్సరాలు బట్టి శరీరం ధరించి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు, వాళ్ళని చూడలేదు కానీ ఉంటారు వాళ్ళు. ఇంతదంటే వాళ్ళ ఆహార నియమాలు అవి కరెక్ట్గా పాటిస్తారు, మానసిక స్థితిని కరెక్ట్గా ఉంచుకుంటారు, మనం చెప్పే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వాళ్ళకు ఉండదు. ఎందుకుండదు? ఇతరుల మీద వాళ్ళు ఆధారపడరు కనుక. ఏ గురువు కూడా మన మీదే ఆధారపడ్డే, ఇంతమంది నాకు శిష్యులు ఉన్నారని మన మీద ఆధారపడ్డాడో చచ్చాడేవాడు. మన మీదే ఆధారపడ్డేవాడు, చెప్పదలుచుకుందని చెప్పేసుకుంటాడు, చెప్పేసిన తర్వాత ఇంకా ఈ వేషంతో చెప్తే లాభం లేదనుకుంటే వేషం మార్చేయడానికి శరీరం మార్చేస్తాడు. కానీ శరీరం మార్చేసిన తర్వాత వచ్చేటటువంటి పెద్ద గందరగోళం ఏమవుతుందంటే ఒక కొత్త సంస్థ రూపొందిపోతుంది. కబీర్ దాసే, రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంసే సమర్థ గురు, రామదాస్ అని చెప్పాక, శ్రీరామ శర్మ ఆచార్య రూపంలో నేను వచ్చాను అని చెప్పాక, ఈ సంస్థలన్నీ కలిసిపోవాలి కదా, యాక్చువల్ గా కలిసిపోవు. అంతకంటే పెద్దది ఏంటి అంటే శుద్ధి సాయి సత్యసాయి ఒకరే అని చెప్పినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇదంతా దుందుకారి. దుందుకారి అంటే ఇక్కడ మనం చెప్పామే సర్వజన ద్వేషి. కానీ గురువులకి ఏమవుతుంది? శుద్ధి సాయికి ఏమవుతుంది? సత్యసాయికి ఏమవుతుంది? వాళ్ళకేం అవుతుంది గుర్తుంచుకోండి. అంచేత వాళ్ళు ఆశ్రమాలు పెట్టేసుకున్నారు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళేం తప్పు చేయలేదు, మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మళ్లీ ఇంకో రూపంలో వస్తాడు ఆయన. ఆయన పాప ముందే చెప్పేసుకున్నాడు, నేను చెప్పింది ఏం మీకు అర్థం కాదు అంచేత ఎలా వస్తానన్నాడు, ప్రేమ సాయిగా వస్తానంటే ముందే ఆయనకు అర్థమైపోయింది, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోరు అని. అయినా ఆయన పనులు చేసుకుంటూనే పోతున్నాడు కదా. ఆ మానసిక స్థితి మీ జీవితంలో తెచ్చుకోండి. మీ పిల్లలకి పనిచేస్తూనే ఉండండి, ఎవరి బంధుత్వాలు ఎలా ఉన్నాయో ఆ బంధుత్వానికి తగినట్టు ఆచరిస్తూ ఉండండి కామన్ సెన్స్ తో. మళ్ళీ మక్కల బుర్ర ఉపయోగించాలి. మీరు మళ్లీ ఇదంతా విని ఇలా అయిపోయారనుకోండి డోర్ మ్యాట్ లాగా, వాళ్ళు మిమ్మల్ని వాయించేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రతి పని ఇంట్లో వాళ్ళు చెప్పింది చేయక్కర్లేదు. అలా అని ఇంట్లో వాళ్ళకి మీరు చేయగలిగేది చేయటం మానటం చాలా తప్పు. ఇంకా మీ బాధ్యత చూసుకోండి. మీ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు చేసి తీరాల్సిందే. బాధ్యత కంటే ఎక్కువ మీరు చేశారు అంటే బంధింపబడతారు. ఎక్కడ బ్యాలెన్స్ తీసుకుంటారు అంటే మీరు ఎవరిని అడగాలి? గోకర్ణుని అడగండి. నన్ను అడగండి, మీలో ఉన్నటువంటి గోకర్ణుని. తద్వాక్యంతు సమాకణ్య గంతు కామపితాబ్రవీత్ కిం కర్తవ్యం వనేతాత తత్వవదస్త విస్తరాం. సరే నువ్వు అడవికి వెళ్ళిపోమంటున్నావు నాయన, అక్కడికి వెళ్లి నన్ను ఏం చేయమంటావు అని గోకర్ణుని దుందకారితో బాధింపబడినటువంటి తండ్రి అడిగాడు ఆత్మదేవుడు. అంధకూపే స్నేహపాశో బద్ధ పంగురహంశట కర్మణాపతితో నూనం మాముద్ధర దయానిదే. అంధకూపము అంటే ఈ అంధకారం. వాళ్ల మీద నా జీవితం ఆధార, ఎవరి మీద ఎవరి జీవితాలు ఆధారపడలేదు. అన్ని సంబంధ బాంధవ్యాలు కూడా రుణానుబంధాలే. ఒక గురు శిష్య సంబంధం తప్ప, ఒక గురు శిష్య సంబంధమే ప్రేమతో ఉన్నటువంటి సంబంధం. మిగతావన్నీ కూడా మోహకూపాలు. అంటే ఆ మోహాన్ని మీరు ప్రేమ అని పేరు పెట్టుకోండి, దానికే ఉంది. ఎస్ఎస్ఐ క్లాస్ చేస్తున్నప్పుడు నాకు జిలేబీలు పెట్టారు వాళ్ళు ఒకసారి. ముందే చెప్పారు, మీకు జిలేబీలు పెట్టబోతున్నా ఇవాళ, నువ్వేం బాధపడుతున్నావు, బాహారం అది బాగోలేదు. అక్కడ స్వీట్స్ అవి తినేవారు. సరే జిలేబీలు పెడుతున్నా కదా అని చాలా ఆనందంగా కూర్చున్నాను నేను. ఏం పెట్టారమ్మా? కాకరకాయలు గుండ్రంగా తరిగి పెట్టారు. కాకరకాయకి వాళ్ళు పేరు పెట్టిందేంటి? జిలేబీ. అలాగే మోహానికి మనం పెట్టిన పేరు ప్రేమ. ప్రేమ కాదు అది. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి ప్రేమ ఇద్దరు దగ్గరే ఉంటుంది, భగవంతుడు భక్తుల మధ్యన ఉంటుంది, లేకపోతే శిష్యుడు గురువు దగ్గరైనా ఉంటుంది. ఇంకెక్కడా కూడా ప్రేమ ఉండదు, మోహం ఉంటుంది. మోహానికి కారణం ఏంటి అంటే రుణానుబంధం. రుణానుబంధం ఉన్నంత వరకు మోహం ఉంటుంది. రుణానుబంధం తీరుకోగానే మోహమే నాన్న చంపేస్తున్నాడు అని అంతవరకు వాడికి అర్థం కాలే. అంచేత ఈ మోహాన్ని ఎలా బయటపడాలి అనే దానికి చెప్తున్నాడు గోకర్ణ వాచ. ఈ 3 శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు. సాధకులకి మీ ఇళ్లలో ఎలా ఉండాలో చెప్తున్నాడు, అది గుర్తుంచుకోండి. ఈ మార్పు మీరు వాళ్ళకి చెప్పక్కర్లే గొప్పగా, నేను మారిపోయిన చూసావా, ఇవాళ నుంచి నాకు నీ మీద ప్రేమ లేదు. మీరు చెప్ప నీ మీద ప్రేమ లేదు అని చెప్తూనే అర్థం ఉంది నువ్వు లింక్ ఉందని. ఇంకా అది వద్దు అన్నాక గురుదేవులు ఒక చెప్తూ ఉండేవారు నాకు. భార్యాభర్తలు ఇద్దరు అడుగు పెడిపోయారు, వాళ్ళు పూర్తిగా వ్యామోహం పోయింది ధనం మీద దాని మీద. సరే వాళ్ళు అడుగుకి వెళ్తున్నారు, తింటున్నారు, పూజ చేస్తున్నారు, వస్తున్నారు. ఒకరోజు ఏమైంది, ఆ మార్గం నుంచి ఇలా తిరిగి వస్తే భర్తకి ఎదుర్కొండ బంగారు నయనాలు కనిపించాయి. కనుక అతను భార్య ఇంకా పక్కన ఉంది, ఇంకా తిరగాలి. వస్తే గాని అయ్యో పాపం దానికి బంగారం మీద అప్పుడు చాలా ప్రేమ కదా, ఈ బంగారు నాణాలు చూస్తే ఏముంటుందో ఏమో అని గబగబగబ మట్టి పోస్తున్నాడు. ఆమె రానే వచ్చింది, ఏం చేస్తున్నావు అన్నాడు. ఇంకేం చేస్తాడు, కనిపిస్తోందిగా ఎదురకుండా చెప్పాడు, బంగారు నాణాలు ఉన్నాయి మట్టి పోస్తున్నాను. మట్టి మీద మట్టి పోస్తున్నావా పిచ్చివాడా అంది. అంటే ఎవరు బాగా మర్చిపోగలిగారు అంచేత మీ కసి తీర్చుకోవటానికి మీరు చెప్తారు ఇవాళ నుంచి నేను అంటే ఏంటి, మీకు వాళ్ళ మీద మోహం పోలే, మీకు వాళ్ళ మీద ప్రేమ తగ్గి గురువు మీద వాళ్ళ మీద ప్రేమ వస్తే వాళ్ళకి చెప్పక్కర్లే, వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకుంటే సక్కుబాయి వాళ్ళు చాలా కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళే అనుకోలే, కష్టపడితే వాళ్ళు అలా ఉండరుగా. అర్థమైందా నేను చెప్తాను ఏంటో, ఇంట్లో నాలో ఇంత మార్పు వచ్చేసింది అని మీరు చెప్పారంటేనే మీరు ఇంకా మోహకూపంలో పడ్డారనమాట. మార్పు వచ్చేశాక మీరేం చేయాలి, మీ జీవితాన్ని ఈ విధంగా మార్చుకుంటారు. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి తెలియని ఎవరు మీలో ఇంత మార్పు వచ్చిందని. అదే చెప్తున్నాడు ఇక్కడ గోకర్ణ వాచ, దేహోస్తి మాంస రుధిరే భీమతిం చజత్వం జాయాసుతాదిషు సదా మమతాం విముంచ పశ్యానిశం జగదిదం క్షణభంగ నిష్టం వైరాగ్య రాగ రసికో భవ భక్తి నిష్ట. వైరాగ్య నిష్టలో ఉండు, వైరాగ్య నిష్టలో ఉండు అంటే అర్థం ఏంటి, మీకు ఉన్నటువంటి ఏ సంబంధ బాంధవ్యైనా కొంతకాలం వరకే ఉంటుంది, కలకాలం ఉండదు ఏది కూడా. ఎంతవరకు ఉంటుంది అది, ఉండవలసినంత వరకు ఉంటుంది తప్ప నువ్వు ఎంత చెప్పినా ఉండదు. ఇంకా దాని గురించి నువ్వు వెంపర్లాడినా ఒకటే, వెంపర్లాడకపోయినా ఒకటే, ఆ మానసిక స్థితి ఉంచుకో. ధర్మం భజస్వ సతతం త్యజ లోక ధర్మాన్ సేవస్య సాధు పురుషాన్ జహి కామ తృష్ణాన్ అన్యస్య దోష గుణ చింతన మాశు ముక్త్వా సేవా కధార సమహో నితరాం పిబత్వం. సేవ, సర్వీస్. బృందావనంలో సూరదాస్ ఫాలోవర్ ఒక అడుగుతున్నాడు, బాలకృష్ణుడిని చాలా బాగా ఆయన ఉపాసన చేస్తాట. బాలకృష్ణుడు విగ్రహం పెట్టుకున్నాడు, బంగారంతో చేయించాడు, ఇంకా ఏదో ఇంకా ఆ విగ్రహానికి ఆయన చేయించవలసిందే, ఉయ్యాలు పెట్టి ఊపుతూ ఉంటాడు, అంతా ఊపుతూ ఉంటాడు, నివేదన చేస్తూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ మనవడు పాక్కుంటూ వచ్చి ఈయన పెట్టినటువంటి నివేదన తినేశాడు. ఏమై ఉంటుంది మరి కృష్ణుడితో అర్థమైనట్ట, నువ్వేదో బంగారు బొమ్మ చేసుకుని అది కృష్ణుడిని అనుకుని వెదిరేళ్లాగా అంతా చేస్తున్నావు తప్ప నిజంగా శశీరంగా ఉన్నటువంటి ఈ పిల్లవాళ్లలో భగవంతుణ్ణి చూడలేని దద్దమ్మలు ఎప్పుడూ భగవంతుణ్ణి జరలేరు. అంచేత సేవ, మీకు మీ కుటుంబంలో ఎవరికి ఏ విధమైనటువంటి సేవ చేయటానికి, ఏ రిలేషన్షిప్ తో సేవ చేయటానికి అవకాశం ఉందో అది చేయవలసినదే. ఏ విధంగా చేయవలసినదే, లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి ఆ చైతన్యముకి సేవ చేస్తున్నాం మనం. ఆ చైతన్యం ఈ స్తంభంలో కూడా ఉంది, ప్రతి దాంట్లో కూడా ఉంది, అది మనకి ఇప్పుడు ఇప్పుడే అర్థం కాదు. కానీ ఈ మానసిక స్థితి తెచ్చుకుని సేవ కథ రసమహో నితరాం పిబత్వం, ఈ సేవ అనేటటువంటి కథ, కథ అంటే ఇంక ఇతరులు చెప్పుకుంటారు ఇంత బాగా ఆవిడ సేవ చేసింది, ఇంత బాగా ఆయన సేవ చేశాడు, శ్రీకృష్ణుడు చూడగలిగాడు అని. అంచేత ఆ సేవా మార్గాన్ని మాత్రం వదలకండి, అది ఇప్పుడు చాలా మిస్ అయ్యి చివరికి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు నాశనం అయిపోయి ఓల్డేజ్ హోమ్స్ రావడానికి వాటన్నిటికీ కారణం ఏంటంటే ఈ మానసిక స్థితి లోపించడం. వాళ్ళందరూ ఎలా ఉన్నారు మీకెందుకు అదంతా, వాళ్ళందరికీ మేము సేవ చేస్తే వాళ్ళు మాకు మర్యాద ఇవ్వరండి, మళ్ళా మొదటికి వచ్చింది. వాడు మర్యాద ఇస్తేనే నువ్వు చేస్తే ఇంకే ఉంది. పూర్తిగా కేవలము నీలో ఉన్నటువంటి ఆ అంతర్యామే ఎదుటిగాలో కూడా ఉన్నాడు అనుకుని సేవ చేయండి. ఏవం సుతోక్తి వశతో విగృహం విహాయ యాతో వనం స్థిరమతిర్గత షష్ఠి వర్ష యుక్తో హరేరనుదినం పరిచర్య యాసో శ్రీకృష్ణమాపనియతం దశమస్య పాఠాత్. దాని తర్వాత 60 ఏళ్ళు అయిపోయాక ఇలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ సేవ చేసుకుంటూ వచ్చినటువంటి ఋషులకి వాళ్ళకి
పూజలు చేసుకుంటూ పురాణాలు చదువుకుంటూ మెల్లిమెల్లిగా చివరికి ఒకరోజు దశమస్కంద మంత్రాలతో ఆహుతులు వేసుకుంటూ శ్రీకృష్ణుల కానికి వెళ్ళిపోయాడు. అది ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్ భాగవత మహాత్మే విప్రమోక్షో నామ చతుర్థోధ్యాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాత్మ్యం కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతం సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం అనగలరా? ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరహోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నైమిషేషూతమాసీనం అభివాద్య మహామతిం కథామృతరసాస్వాదకుశలః శౌనకోబ్రవీత్. అధ పంచమోధ్యాయః. సూత ఉవాచ పితర్యుపరతే తేనా జననీ తాడితాభృశం క్వ విత్తం తిష్ఠతి బ్రూహే హనిష్యే లత్తయాన చేత్. ఇక్కడ దుంధకారి ఉన్నాడుగా, ఈయనేమో గోకర్ణుడు మాట విని ఆత్మదేవుడు ఏకాంతంలోకి వెళ్ళిపోయి, ఏకాంతంలోకంటే అడవిలోకి వెళ్ళిపోయాడు అనుకోవద్దు, అక్కడే ఉన్నాడు కానీ పట్టించుకోవడం మానేశాడు. ఇంకా తన సాధన ఏదో తనదేదో చేసుకోవటం, తన ధర్మానుసారం వాళ్ళకి ఇవ్వగలిగింది ఇవ్వటం చేయటం చేసుకుంటూ మెల్లిగా పరమపదించాడు. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత దుంధకారి ఇంకాస్త విజృంభించాడు. తల్లిని మండుతోన్న కట్టెలు కొట్టుకుని, డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పు, చెప్పకపోతే నిన్ను దీంట్లోనే కొట్టేస్తాను అన్నాడు. ఇది తద్వాక్య సంత్రాసా జనన్యా పుత్ర దుఃఖత కూపే పాత కృతో రాత్రో తేన సానుదనంగత. ఈ విధంగా కొడుకు చేసినప్పుడు బాధపడిపోయి ఆవిడ చీకట్లో బావిలో పడిపోయి చనిపోయింది. అక్కడ ఆపుదాం వాళ్ళకి. కంటిన్యూషన్ కోసం స్టార్ట్ చేశాను, అంతే. మధ్యలో ఆపుటం చూసుకోని ఇవాళ ఒక విశేషమైనటువంటి రోజు, అద్భుతమైనటువంటి సాధనా విధానం ఉంది. మీరు వినే ఉంటారు చాతుర్మాసం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు జరుగుతుంది. వీటిలో ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఆషాఢ మాసంలో దశమి నుంచి ఆషాఢం తర్వాత వచ్చేది, దాని తర్వాత శ్రావణ మాసం, తర్వాత భాద్రపద మాసం. భాద్రపద మాసం వచ్చినప్పుడు పెరుగు తినకూడదు మొత్తం ఆ నెలంతా. దాని తర్వాత శ్రావణ మాసం, ఆశ్వేజ మాసం. ఆశ్వేజ మాసం వచ్చిన తర్వాత పాలు తినకూడదు. ఏం తినకూడదు నాకు గుర్తు చేసుకుంటున్నాను అది. అంచేత ఆకుకూరలు అవి ఒక నెల తినకూడదు, పెరుగు ఒక నెల తినకూడదు, పాలు ఒక నెల తినకూడదు, ఈ నెలలో పప్పులు తినకూడదు. చాతుర్మాసం చేసేవాళ్ళ సంగతి మీ సంగతి కాదు, అదో దీక్షగా చేసేవాళ్ళకి కానీ అది మధ్యలో ఏదో ఒకటి చేసేవాళ్ళకి కాదు. అంచేత ఇప్పుడు మేము పప్పులు తిన్నామని ఏం బాధపడకండి. అంచేత ఈ చాతుర్మాస్య పూర్ణాహుతి సాధారణంగా ఇవాళ చేస్తారు పూర్ణిమ నాడు. యాక్చువల్ గా ద్వాదశి నాడు చేయాలి. దీనికి కూడా ఇంకో రెండు పేర్లు ఉన్నాయి. ఆషాఢ మాసంలోని ఏకాదశికి శయన ద్వాదశి అని, కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని. అంటే ఏమవుతుందంటే విష్ణుమూర్తి అప్పుడు పడుకుంటాడు, ఇప్పుడు నిద్రలేస్తాడు. సరే, వాటి వివరణ అంతా మనం తర్వాత చేసుకుందాం. కానీ ఈ మాసంలో ఉన్నటువంటి చాలా పెద్ద ప్రత్యేకత ఏంటి అంటే, దేవుడు ముందు కానీ వీలైతే దేవాలయాల్లో కానీ దీపాలు వెలిగించడం చాలా శ్రేష్టమైనటువంటిది. ఎన్ని దీపాలు మీరు వెలిగించుకోగలిగితే అంత మంచిది. ఇంచేత ఆ దీపాలకి దానికి మీరు ఏ విధమైనటువంటి ప్రోగ్రాం వేసుకుంటారో మీరు వేసుకోండి, ప్లాన్ వేసుకోండి. నెలంతా అదే లేకుండా వెరీ గుడ్. అంచేత మీ ఇళ్లలో కూడా దీపాలు పెట్టుకోండి. చుట్టుపక్కల ఎన్ని దీపాలు ఎన్ని చోట్ల పెడితే అన్ని దీపాలు మీలో వెలుగుతాయి. ఆ మాసం యొక్క గొప్పతనం అది. మర్చిపోయాం ఆ మాసాన్ని ఉపయోగించుకోవటం మనం. ఇంకా మనం పిచ్చి పనులు ఏం చేస్తున్నాం అంటే ఎలక్ట్రిక్ దీపాలు వెలిగిస్తున్నాం. ఆ ఎలక్ట్రిక్ దీపాలు కుండలిని జాగరణ అయిన తర్వాత వెలిగిస్తే బాగా ఉంటుంది. అంతవరకు మాత్రం ఎలక్ట్రిక్ దీపాలు ఉపయోగపడవు. మనం ఏంటది
మీకు తెలుసుగా ఏంది, ఆవునే వాడుకోవచ్చు, కొబ్బరి నూనె వాడుకోవచ్చు, నువ్వుల నూనె వాడుకోవచ్చు, ఆవుదం వాడుకోవచ్చు. చేత ఈ దీపాలలో అన్నిటికంటే పెద్ద దీపం ఏంటంటే ఆత్మదీపం. మనలో దీపం వెలిగితే ఇంకా ఈ దీపాలనే అవసరం లేదు కదా. ఆ దీపాలు వెలిగించుకోవటానికి జ్వాలాకులు అనేటువంటి మహర్షి, శ్రీకృష్ణుడు యొక్క స్నేహితుడు, ఈ భాగవతం చెప్తున్నప్పుడు ఉద్ధవుడితో పాటు తను పక్కన ఉన్నాడు. అతను పూర్ణిమ మెడిటేషన్, పూర్ణిమ నాడు ధ్యానము చేయటము అనేటటువంటి ఒక విధానాన్ని ఏర్పరిచాడు. ఇవాళ పూర్ణిమ కనుక మనం 15 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. కళ్ళు మూసుకుని మీరు కళ్ళు మూసి కూర్చొని ఎలా ధ్యానం చేయాలో నేను చెప్తాను. నేను ఈ ట్యూబ్లైట్స్ తీసేస్తే తీసేయండి అమ్మా, ట్యూబ్లైట్స్ తీసేయండి చాలు. ఆ ట్యూబ్లైట్
సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్.
కళ్ళు మూసుకుని స్ట్రైట్ గా కూర్చోండి, శ్వాస మీద దృష్టి తీసుకురండి. ఇంకా ఈ 10-15 నిమిషాలు ఇంకేమీ ఆలోచించకండి, మనసులో ఏ ఆలోచన రానివ్వకండి. ఇప్పుడు ఇస్తున్న సూచన ముందు వినండి, చేయకండి, తర్వాత ఎలా చేయాలో చెప్తాను నేను. ముందు వినండి జాగ్రత్తగా. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మీ వెన్నుపూస కింద భాగం మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఒక తెల్లని ధార పైకి వెళ్తున్న భావన చేసుకోండి. ఇప్పుడే చేయకండి, మీరు వినండి, ఏం చేయాలో చెప్తున్నాను. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మూలాధారం నుంచి ఒక తెల్లని పాల వంటి ధార, పాదరసం వంటి ధార మీ ఆజ్ఞాచక్రం వరకు వెళ్తోంది అని భావన చేసుకుంది. శ్వాస వదులుతున్నప్పుడు ఆ ధార మళ్లీ ఆజ్ఞ, విశుద్ధి, అనాహతము అలా కిందకి వెళ్తున్నట్టు భావన చేసుకోండి. అంటే పీరుస్తున్నప్పుడు పైకి, వదులుతున్నప్పుడు మూలాధారానికి. ఆ విధంగా అవగాహన చేసుకుని చేద్దాం. కళ్ళు మూసుకోండి, స్ట్రైట్ గానే ఉండండి, చెప్తున్నట్టు చేయండి. గాలి ముందు వదిలేసేయండి, మెల్లిగా గాలి పీల్చుకోండి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ. మళ్ళీ వదలండి, ఆజ్ఞ, విశుద్ధి, అనాహతము, మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారము. అలా మీ మనస్సు గాలి లోపలికి వెళ్తున్నప్పుడు మూలాధారం, స్వాధిష్టానం నుంచి ఆజ్ఞ వరకు రావాలి, తెల్లగా ఆ జ్యోతి వెళ్ళాలి. వదులుతున్నప్పుడు ఆజ్ఞ, విశుద్ధి, అనాహతము, మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారంలో పడిపోవాలి. అది చేసుకోండి. అది అద్భుతమైనటువంటి సాధన ఇది. ఇంతవరకు నాకు తెలిసే ప్రపంచంలో బయట ఇది చెప్పబడలేదు. చాలా మెల్లిగా హాయిగా చేసుకోండి. ఎవరి శ్వాస వాళ్ళది పూర్తిగా పీల్చుకోండి. పీల్చుకుంటున్నప్పుడు మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆ తెల్లని జ్యోతి వెళ్ళాలి. మీ ఎంత బాగా మీరు ఊహించగలిగితే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వదులుతున్నప్పుడు ఆజ్ఞ, విశుద్ధి అని మళ్ళీ మూలాధారంలోకి పడిపోవాలి. అది అలాగ తెల్లని చల్లని కాంతి. గాలి పీల్చుకునేటప్పుడు ఆజ్ఞ, మూలాధారం నుంచి ఆజ్ఞకి, వదులుతున్నప్పుడు ఆజ్ఞ నుంచి మూలాధారానికి. క్వాలిటీ బాగా పెంచుకోండి. మనస్సు అటు ఇటు వెళ్ళనివ్వకండి. 5 నిమిషాలే కదా. గాలి పీల్చుకుంటున్నప్పుడు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రాదిక తెల్లని చల్లని జ్యోతి వస్తున్నప్పుడు మీ స్టమక్, కడుపు కొంచెం ముందుకు రావాలి. కడుపు నిండా గాలి పీల్చుకోండి. వదులుతున్నప్పుడు కడుపుని పూర్తిగా లోపలికి తీసుకెళ్ళిపోండి. వీలవుతే మీ వెన్నుపూసకి అంటించేంత గట్టిగా లోపలికి వెనక్కి తీసుకెళ్ళండి. కానీ స్లోగా, రఫ్గా చేయకండి. ఇది సహజంగా చేయండి. పీల్చుకుంటున్నప్పుడు కడుపు బాగా నిండాలి గాలితో. వదులుతున్నప్పుడు పూర్తిగా గాలి వదిలేయాలి. మీరు చివరికి వీలవుతే మీ స్టమక్, మీ బొజ్జ మీ వెన్నుపూసకి తగలటానికి ప్రయత్నించండి. ఏకాగ్రత్వం చేసుకోండి. కార్తీక పూర్ణమి సందర్భంలో ఈ అద్భుతమైనటువంటి దీపజ్యోతి మీలో ప్రజ్వరిల్లిపోతే ఇంకా దాన్ని కాపాడుకోవటమే మీరు. ఇంకా మనస్సు దాని మీద ఏకాగ్రత చేసుకోండి, ఆ శ్వాస మీదే. మీలో ఖచ్చితంగా అది వెలుగుతుంది. అది మనం అందరము ఆత్మదేవులమే, మనకందరికీ గోకర్ణుడు ఉన్నాడు. అతని వైపుకు మగ్గిపోండి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ ఆజ్ఞా దగ్గరకు వచ్చాక ఆ జ్యోతిని అక్కడే ఆపేసుకోండి. ఇంకా జ్యోతి అలా వెలుగుతూ ఉండేవండి. అక్కడ చల్లగా ప్రకాశవంతమైనటువంటి చల్లని కిరణాలు మెల్లిగా కళ్ళు తెరిచేయండి. ఆ జ్యోతి మాత్రం ఇంకా ఆజ్ఞలో అలా వెలుగుతూ ఉండాలి.